The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం ఆగస్ట్ 29, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి నమస్సులతో స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం ఈనాటి తరాలు అంతరాలు కార్యక్రమంలో చెప్పుకోబోతున్న అంశం ఏంటో తెలుసా? మరి భాద్రపద మాసం వచ్చేసింది కదండి. భాద్రపద మాసం గురించి, ఈ మాసంలో వచ్చే పండుగలు పర్వదినాల గురించి, వాటి యొక్క విశిష్టత గురించి, వాటి వెనుక ఉన్న పురాణ గాథల గురించి, అలాగే వ్రతాలు నోములు ఏవైనా ఉంటే వాటి గురించి, వాటి వెనుక ఉన్న వ్రత కథలను గురించి చెప్పుకుందామా? అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ. కానీ వరాహ జయంతి, వామన జననం, ఋషి పంచమి, ఉండ్రాళ్ళ తద్దె, పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్షం, ఇలా భాద్రపద మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో భాద్రపద మాసం 6వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రంలో కానీ ఉండడం వలన ఈ మాసానికి భాద్రపద మాసం అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో 3వ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, 5వదైన శ్రీ వామన అవతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు. ఇవే కాక శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారంగా చెప్పబడుతున్న శ్రీ కల్కి అవతారం కూడా ఈ మాసంలోనే జరుగుతుందని చెప్తారు. అందుకే ఈ మాసంలో దశావతార వ్రతం చేయాలనేది శాస్త్రవచనం. భాద్రపద మాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈనాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ రోజును రాధాష్టమి అనే పేరున పిలుస్తారు. ఈరోజు రాధాకృష్ణులను పూజించడం వలన సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్తారు. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి, అంటే భాద్రపద శుక్ల పక్షానికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదని చెప్తారు. ఈ పక్షంలో 15 రోజుల పాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధ విధులను నిర్వహించడం, పిండ ప్రదానం చేయడం వంటి పనులు ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకమైన విధులను నిర్వహించడం వలన గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది. ఇక భాద్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి హరితాళికా వ్రతం లేదా సువర్ణగౌరీ వ్రతం. భాద్రపద శుక్లపక్ష తదియనాడు సువర్ణగౌరీ వ్రతం, దీన్నే తదియ నోము అంటారు, శివపార్వతులను పూజించి 16 కుడుమలను తయారు చేసి ఆ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజను కన్యలు పాటించడం వలన వారికి మంచి భర్త లభిస్తాడు అంటారు. ముత్తైదవులు ఈ నోమును చేసినట్లయితే వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్రవచనం. ఇక భాద్రపద శుక్ల తదియను ఉండ్రాళ తద్ది అంటాము. భాద్రపద బహుళ తదియనాడు అవివాహితులు ఈ వ్రతం తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి, దేవతా పూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో ఊగి ఈ నోమును పూర్తి చేసుకుంటారు. ఇది ఇంచుమించుగా కొన్ని ప్రాంతాలలో చేసే అట్లతద్దె నోమును పోలి ఉంది. అయితే కొన్ని ప్రాంతాలలో వివాహితులైన స్త్రీలు కూడా ఈ ఉండాళ్ళతద్దె నోమును ఆచరిస్తారు. అలాగే భాద్రపద శుక్ల చవితిని అసలు ఈ తిథి పేరు చెప్పంగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ స్వామి రూపమే కళ్ళ ముందు కదులుతుంది. భాద్రపద శుక్ల చవితి అనగానే ఆ వినాయకుడి రూపం మనకి కళ్ళ ముందు కదలక మానదు. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, చివరికి ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినాన్ని వినాయక చవితి లేదా గణేశ చతుర్థి అనే పేరున పర్వదినంగా జరుపుకుంటాము. ఈరోజు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్ఠించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు 21 రకాల పత్రాలతో పూజించి ఉండ్రాళ్ళు కుడుములను నైవేద్యంగా సమర్పించాలి. ఇక భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి నాడు క్షీరాబ్దిపై శేషతల్పం మీద శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ దినం తిరుగుతాడు, అంటే పరివర్తన చెందుతాడు. కనుక దీనికి పరివర్తన ఏకాదశి అని, విష్ణు పరివర్తన ఏకాదశి అని, పద్మ పరివర్తన ఏకాదశి అనే పేరున పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కరువు కాటకాలు రావని, ఒకవేళ వచ్చి ఉంటే వాటి నుండి విముక్తి లభిస్తుందని పెద్దలు చెప్తారు. భాద్రపద శుక్ల ద్వాదశిని వామన జయంతిగా జరుపుకుంటాం. దశావతారాల్లో 5వదైన వామన అవతారాన్ని శ్రీ మహావిష్ణువు ఈ దినాన ధరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు వామనుడిని పూజించి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి పెరుగును దానం చేయాలని శాస్త్రవచనం. ఇక భాద్రపద శుక్ల చతుర్దశి, ఈ రోజున అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తారు. అనంతుడు అనేది శ్రీ మహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీ మహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే ఈ వ్రతానికి అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. భాద్రపద కృష్ణపక్ష ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. అజ ఏకాదశికే ధర్మప్రభ ఏకాదశి అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాబిడ్డలను పోగొట్టుకొని కాటి కాపరిగా పనిచేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం. ఈ ఏకాదశి నాడు వ్రతం ఆచరించడంతో పాటు నూనె గింజలను దానం చేయాలని శాస్త్ర సూచన. మనకు ఈ భాద్రపద మాసంలో వచ్చే ప్రత్యేక దినాలలో మనం గమనించవలసినది ఏంటంటే, దాన ధర్మాలు విరివిగా చేస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలా చేయడం వలన మనకు, మన కుటుంబానికి మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తోంది. ఇవి కాకుండా ఈ భాద్రపద మాసంలో వచ్చే మరొక పర్వదినం ముందుగా చెప్పుకున్నాం కదా, కల్కి జయంతి. శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారమైన కల్కి అవతారం భాద్రపద శుద్ధ విదేయనాడు శంభల అనే గ్రామంలో జరుగుతుందని చెప్తారు. విష్ణు యశస్సు అనే విప్రునికి కుమారునిగా కల్కి కలియుగాంతంలో జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించుటకై తెల్లని గుర్రం మీద వీర ఖడ్గాన్ని చేతబూని అవతరిస్తాడని, అవతార పరిసమాప్తి అనంతరం తిరిగి ఆ హరి వైకుంఠానికి చేరుకుంటాడని చెప్తారు. అనంతరం కలియుగం అంతరించి తిరిగి సత్యయుగం ప్రారంభమవుతుందని కూడా చెప్తారు. ఈ కల్కి జయంతి రోజున వైష్ణవాలయాలన్నింటిలోనూ విశేషమైన పూజలను నిర్వహిస్తారు. భక్తులు ఈ విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నిటికీ ఉన్న ఆలయాలన్నిటికీ కూడా దర్శనార్థమై ఆ రోజు క్యూ కడతారు. కనుక ఆ రోజు ఆలయాలన్నీ విపరీతమైన రద్దీతో ఉంటాయి. కనుక ఆ రోజు మీరు కూడా విష్ణుమూర్తి మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక వైష్ణవాలయాన్ని సందర్శించి ఆ భగవంతుని ఆశీస్సులోకి నోచుకోండి. ఇవి భాద్రపద మాసంలో వచ్చే కొన్ని పండుగల గురించి క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్క పండుగ గురించి వివరంగా తెలుసుకుందాము. కొన్నిటి గురించే ఇప్పుడు చెప్పాను కనుక వివరంగా భాద్రపద మాసంలో వచ్చే పండుగలు ఏంటి, ఒక్కొక్క పండుగ వెనుక ఉండే పురాణ గాథ ఉన్నట్లయితే అవేంటి, అలాగే వ్రతాల వెనుక ఉన్న వ్రత కథలు ఏమిటి అనే వివరాలన్నీ కూడా ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాము. అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం. మనం ఇప్పుడు భాద్రపద మాసం గురించి, భాద్రపద మాసంలో వచ్చే పండుగలు పర్వదినాల గురించి చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా భాద్రపద శుద్ధ తదియ నాడు హరితాళికా వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి ఇప్పుడు తెలుసుకుందామా. కైలాస శిఖరంలో పార్వతి ఒకనాడు పరమశివుణ్ణి ఇలా అడిగింది, స్వామి, తక్కువ శ్రమతో ధర్మాచరణతో ఎవరు నిన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికి ఎలా నీవు ప్రసన్నుడవుతావో తెలుపుమని ప్రార్థించింది. అంతేకాక జగత్ప్రభువైన మీరు నాకు ఏ తపోదాన వ్రతం ఆచరించడం వల్ల లభించారు అని కూడా అడిగింది. ప్రసన్నవదనంతో పరమశివుడు పార్వతీదేవిని చూసి ఇలా అన్నాడు, దేవి, వ్రతాల్లో చాలా ఉత్తమమైనది, అత్యంత రహస్యమైనది అయినటువంటి వ్రతం ఒకటి ఉంది. దాన్ని ఎవరు ఆచరించినా నేను వారికి వశుడనవుతాను. భాద్రపద శుక్ల పక్షంలో హస్త నక్షత్రంతో కూడిన తదీనాడు వ్రతాన్ని ఆచరించిన వారు సర్వపాప విముక్తులవుతారు. దేవి, నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహావ్రతాన్ని ఎలా ఆచరించావో చెబుతాను విను అన్నాడు. భూలోకమున వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచు చేత కప్పబడిన బహు సుందరమైన హిమవత్ పర్వతము కలదు. హిమవంతుడా ప్రాంతానికి ప్రభువు, నీవాతని కూతురువు, చిన్నతనం నుంచే శివభక్తురాలవు. యుక్త వయస్సు వస్తున్న నీకు వరుడెవరో అని హిమవంతుడు ఆలోచిస్తూ ఉండగా త్రిలోక సంచారి అయిన నారద మునీశ్వరులు ఒకనాడు మీ తండ్రి వద్దకు వచ్చాడు. అర్ఘ్య పాద్యాలను అందించి మీ తండ్రి నిన్ను చూపించి, ఈ కన్యని ఎవరికిచ్చి వివాహం చేయమంటారు, తగిన వరుడెవరని నారదుణ్ణి అడిగాడు. వెంటనే నారదుడు, ఓ గిరిరాజా, నీ కన్యారత్నానికి అన్ని విధముల యోగ్యుడైన వాడు బ్రహ్మాది దేవతలలో మహావిష్ణువు, అతడు పంపితేనే నీ వద్దకు వచ్చాను అన్నాడు. సంతోషంతో హిమవంతుడు, మునీంద్ర, ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నిన్ను పంపాడు కనుక అతన్ని గౌరవించి అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనేమని చెప్పాడు. నారదుడు అందుకు అంగీకరించి బయలుదేరాడు. హిమవంతుడు ఆనందంతో భార్యాపిల్లలకు ఆ విషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి, ఓ పుత్రి, గరుడ వాహనంతో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని చెప్పాడు. ఆ మాటలు విన్న నువ్వు నీ మందిరంలోకి వెళ్ళి చాలా దుఃఖించసాగావు. ఇది చూసిన పార్వతి యొక్క, అంటే నీ ప్రియసఖి, నువ్వు ఈ పెళ్ళికి మనసారా సుముఖంగా లేవని తెలుసుకొని నీకు ఉపాయాన్ని చెప్పింది. నీ తండ్రి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో మీరిద్దరూ వన్యప్రాంతానికి ప్రయాణమైనారు. నువ్వు కనిపించడం లేదని గిరిరాజు హాహాకారాలు చేసి ఏడ్చి మూర్ఛిల్లాడు. నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల నన్ను పూజించావు. నీ భక్తికి మెచ్చి సైకతలింగాన్ని చేసుకొని పూజిస్తున్న నీకు భాద్రపద శుక్ల తదీనాడు నేను ప్రసన్నుడునైనాను. చెలికత్తచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని హరితాళికా వ్రతం అని అంటారు. ఆ రోజు శివరాత్రి రోజులాగానే ఉపవసించి రాత్రంతా జాగరణతో ఎవరైనా పరమశివుని సైకతలింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయి అని పరమేశ్వరుడు పార్వతితో చెప్పాడు. ఇక ఈ వ్రత విధానాన్ని ఎలా చేయాలంటే, 16 ఉత్తరిణి ఆకులతో 16 వరుసల దారాన్ని తోరముగా చేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి. తెల్లవారి వినాయక చవితి రోజు దంపతులకు భోజన వస్త్ర దక్షిణ తాంబూలాలతో పార్వతీ పరమేశ్వరులుగా వారిని భావించి పూజించాలి. ముత్తైదువులంతా చవితి తెల్లవారుజామున మేళతాళాలతో సైకతలింగ రూపంలోని సాంబశివుని దగ్గరలోని జలాశయంలో నిమజ్జనం చేయాలని శివుడు పార్వతికి వివరించాడు. ఇది హరితాళిక వ్రతం వెనుక ఉన్న పురాణ గాథ, అలాగే వ్రతాన్ని ఆచరించే క్లుప్తమైన విధానం. దీని గురించి ఇంకా మీ కుటుంబ పురోహితుడిని అడిగితే వివరంగా చెప్తాడు. కనుక ఎవరైనా ఈ వ్రతాన్ని నోచుకోవాలి అనుకుంటే తప్పకుండా నోచుకోండి. ఆ తర్వాత ఈ భాద్రపద మాసంలో వచ్చే మరొక పండుగ పర్వదినం వరాహ జయంతి. వరాహ జయంతి గురించి ఇందాక క్లుప్తంగా చెప్పాను కదా, ఇప్పుడు వివరంగా ఈ వరాహ జయంతి గురించి, అలాగే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించడం వెనుక ఉన్న కథను తెలుసుకుందాము. సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం, శక్తి ఉంటాయి. అందువలన ఆ లక్షణాలు గల జీవి కొన్ని విషయాల్లో అత్యంత బలసమన్వితమై ఉంటుంది. ఆ కారణంగానే స్థితికారకుడైన విష్ణువు దుష్టశిక్షణ చేయవలసి వచ్చినప్పుడు తన స్వరూపంతో కాకుండా ఆయా ప్రాణుల రూపాల్లోనే అవతారం దాల్చాడంటారు. వాటిలో ఒకటి వరాహ అవతారం. వరాహం అంటే పంది. ఈ రూపంలో అవతారం దాల్చడానికి కారణం ఉంది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన బలగర్వంతో భూమినంతటిని చాపలా చుట్టి పాతాళలోకంలో దాక్కున్నాడు. బ్రహ్మ సృష్టి అయిన ఈ విశ్వంలో 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయి. అన్నింటిలోనూ అత్యంత ప్రాధాన్యం, ప్రాభవం కలిగినది ఊర్ధ్వలోకాల్లో చేరువున్న భూలోకం మాత్రమే. దానిమీదనే మానవాది సర్వ ప్రాణికోటి నివసిస్తుంది. మిగిలిన లోకాలన్నిటి ఉనికికి కేంద్రస్థానం లాంటిది ఈ భూలోకం. అలాంటి భూలోకం ఉనికికి ప్రమాదం ఏర్పడితే మిగిలిన లోకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఇదంతా విష్ణువుకి విన్నవించుకున్నారు దేవతలంతా. భూదేవి సైతం తన బాధలను సమగ్రంగా విష్ణువుకు మొరపెట్టుకుంది, తనను రక్షించమని వేడుకుంది. అప్పుడు హిరణ్యాక్షుని చెరనుంచి భూమిని విడిపించడానికి శ్రీ మహావిష్ణువు ధరించినదే వరాహావతారం. ఆ రూపం ఎలా ఉందంటే, పర్వత సమానమై కొవ్వు పట్టి బలిష్టమైన నల్లని దేహం, చీకట్లను చీల్చుకొని ప్రజ్వరిల్లుతున్న జ్యోతుల్లాంటి ప్రకాశవంతమైన కళ్ళు, 2 దవడల నుంచి పైకి చొచ్చుకు వచ్చిన ఇనుప కమ్మీల్లాంటి కోరలు, తన పదఘట్టనతో ఎంతటి దుష్టశక్తినైనా అణగదొక్కే సమర్థత కలిగి ఉన్నట్టున్న గిట్టలు, మేఘ గర్జనను మించిన గర్ఘర ధ్వనితో పాతాళంలో దాగి ఉన్న హిరణ్యాక్షుణ్ణి ఎదుర్కోవడానికి అనువైన లక్షణాలతో ఆవిర్భవించింది ఆ వరాహం. ఇక్కడ గర్ఘర అంటే ఇది పంది అరుపుకి గర్ఘర అనే పేరు. అంటే అటువంటి అరుపుని అంత గర్జించిన అరుపు అనమాట అది, పంది అరుపు. ఇక పాతాళలోకం చేరాక అక్కడి వరకు వ్యాపించి ఉన్న పర్వతాల మొదళ్లను తన ముట్టతో పెకిలించసాగింది. సముద్రంలోకి, పాతాళలోకానికి అనువైన మార్గం సముద్రం కనుక సముద్రంలోకి దిగిన ఈ వరాహం. ఆ చర్యతో పర్వతాలు భయపడి హిరణ్యాక్షుడు దాగి ఉన్న చోటును చూపించేశాయి విష్ణుమూర్తికి. అలా దొరకబుచ్చుకుంది హిరణ్యాక్షుణ్ణి ఆ వరాహం. అయినా లొంగక విష్ణువుతో యుద్ధానికి తలపడ్డాడు హిరణ్యాక్షుడు. తనకున్న శక్తిని అంతా కూడగట్టుకొని వరాహాన్ని కొట్టాడు. తిరిగి ఆ దెబ్బ తన శరీరానికే తగిలి విపరీతమైన నొప్పి పుట్టసాగింది హిరణ్యాక్షుడికి. దానికి తోడు వరాహ రూపధారి అనేక రకాలుగా కొడుతున్న దెబ్బలను తాళలేకపోతున్నాడు హిరణ్యాక్షుడు. పట్టుకుందామంటే దొరకడు. అంతలోనే చిన్న రూపానికి మారిపోయి రెండు కాళ్ళ సందులోంచి దూరి తప్పించుకుంటోంది వరాహం. అంతలో అన్ని వైపుల నుంచి హిరణ్యాక్షుడి మీద దాడి చేసేస్తోంది. అల్ప ప్రాణిలా కనబడుతున్న పైకి కనిపించని శక్తులు కలిగిన వరాహంతో యుద్ధం చేసి చేసి అలసిపోయి చివరికి మరణించాడు హిరణ్యాక్షుడు. అప్పుడు ఆ వరాహమూర్తి పాతాళంలో పడి ఉన్న భూమిని తన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ప్రతిష్ఠించాడు. అలా భూమిని ఉద్ధరించిన వరాహమూర్తిని దేవతలందరూ స్తుతించారు, ప్రార్థించారు. విష్ణువు మరొక సందర్భంలో కూడా వరాహరూపం దాల్చవలసి వచ్చింది. అది అవతారం కాదు, రూపం మాత్రమే. ఎందుకంటే అది ఎప్పుడు దాల్చాడో కనుక మనకి తెలుసుకున్నామంటే మనము అది అవతారం కాదు రూపం మాత్రమే అనే విషయం మనకు బోధపడుతుంది. కల్పాంతం ముగిసాక కొత్త జగతికి ప్రారంభం అయిన సమయంలో అంతవరకు జలమయమై ఉన్న బ్రహ్మాండాన్ని 7 ఊర్ధ్వభాగాలుగా 7 అధోభాగాలుగా విభజించి ఆయా లోకాలకు అవసరమైన వనరులను కూర్చుతున్నాడు మహావిష్ణువు. ఆ ప్రక్రియలో భాగంగా భూమిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి అనే తలంపుతో అనేక పర్వతాలను, నదులను, సముద్రాలను సమకూర్చుతున్నాడు. ఆ భారాన్ని తాళలేక భూమి కిందకి కుంగిపోసాగింది. ఆ దశలో విష్ణువు వరాహరూపం ధరించి తన కోరల మీద భూమిని ఉంచుకున్నాడు. ఆ స్థితిలో భూమిని స్థిరంగా నిలపడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరిచి వాటి తొండాల మీద భూమిని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఆ దిగ్గజాలే భూమిని గతి తప్పకుండా కాపాడుతున్నాయని పురాణ కథనం. అలా అవతరించిన వరాహరూపాన్ని యజ్ఞ వరాహరూపం అంటారు. 2 వరాహరూపం దాల్చడం వల్లనే వరాహ జయంతి విషయంలో సందిగ్ధం నెలకొని ఉంది. సృష్ట్యాది సమీపంలో భూమిని సుప్రతిష్టం చేయడానికి ఎత్తిన యజ్ఞ వరాహ జయంతి చైత్ర బహుళ త్రయోదశి నాడు జరగగా హిరణ్యాక్షుడి బారి నుండి భూమిని రక్షించడానికి ఏర్పడిన వరాహరూప జయంతి భాద్రపద శుక్ల తృతీయ అని గ్రంథాల ఆధారంగా మనకు తెలుస్తోంది. వరాహరూపంలో ఉన్న విష్ణువుకు ప్రత్యేకంగా ఆలయాలు లేవు. కానీ వరాహ అవతారమైన అంటే నరసింహ అవతారంతో కలిసి సింహాచలంలో వరాహ లక్ష్మీ నృసింహస్వామిగా ఆ విష్ణుమూర్తి పూజలు అందుకుంటున్నాడు కనుక ఇదొక్కటే మనకు పాక్షిక వరాహరూప అవతారంతో కూడిన గుడిగా చెప్పబడుతోంది. ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చే మరికొన్ని పర్వదినాల గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిల్లి అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
100 ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజ పేసపాటి. మనం భాద్రపద మాసంలోనే వచ్చే పండుగలు పర్వదినాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు భాద్రపద మాసంలోనే వచ్చే మరొక ముఖ్యమైన పండుగ వినాయక చవితి. వినాయక చవితి పండుగ గురించి వివరంగా తెలుసుకుందామా? ఇప్పుడు వినాయక చవితి భారతీయ పండుగల్లో ఒకటి. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజుని వినాయక చవితిగా మనం జరుపుకుంటాం. పురాణ గాథల్లో శివుడు వినాయకుడిని అందరి దేవతల్లోకి మిన్నగా ప్రకటించాడు. వినాయకుడిని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా ప్రయాణాలు ప్రారంభించేటప్పుడు లేదా కొత్త పనులు చేపట్టేటప్పుడు మనం ప్రార్థించడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఈ పండుగ భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున ప్రారంభమయ్యి 10 రోజుల అనంతరం ముగుస్తుంది. వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 10వ రోజున నిమజ్జనం చేస్తాం. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలలో ప్రముఖంగా ఈ పండుగను ఆచరిస్తారు. విదేశాల్లో నివసిస్తున్న హిందువులు కూడా ఈ పండుగను తప్పకుండా ఆచరిస్తారు. ఇక ఈ వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో మనం పూజిస్తాము. అవి ఏంటంటో ఇప్పుడు తెలుసుకుందాము. వాటికి ఉన్న సంస్కృత పేర్లతో పాటు మన వాడుక భాషలోని ఆ పేర్లు ఏంటో కూడా తెలుసుకుందామా? 1, మాచిపత్రం, దీన్నే మాచపత్రి అంటాము. 2, దూర్వాపత్రం, దీనిని గరిక అని పిలుస్తాం. 3, అపామార్గపత్రం, దీనిని ఉత్తరేణి అని పిలుస్తాం. 4, బృహతి పత్రం అంటే మూలగ. 5, దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. 6, తులసి, వాడుక నామం కూడా తులసే. 7, బిల్వపత్రం అంటే మారేడు. 8, బదరీపత్రం అంటే రేగు. 9, చూతపత్రం అంటే మామిడి. 10, కరవీరపత్రం అంటే గన్నేరు. 11, మరువక పత్రం అంటే మరువం. 12, సెమీపత్రం అంటే జమ్మి. 13, విష్ణుక్రాంత పత్రం. 14, సింధువార పత్రం అంటే వావిలాకు అంటారు. 15, అశ్వత్థపత్రం అంటే రావి ఆకులు. 16, దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకులు. 17, జాజిపత్రం అంటే జాజి మల్లి యొక్క ఆకులు. 18, అర్జున పత్రం అంటే మద్ది. 19, దేవదారు పత్రం. 20, గండకీ పత్రం, దీన్నే లతా దూర్వ పత్రం అని కూడా అంటాము. 21, అర్కపత్రం అంటే జిల్లేడు ఆకులు. ఇవి 21 రకాల ఆకులతో వినాయకుడిని పూజించాలి. ఈ వినాయక పూజకు పువ్వులు ఉన్నా లేకపోయినా పత్రి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక ఈ విఘ్నేశ్వరుడి జననం వెనకాల ఉన్న కథని, అలాగే వినాయకుడు జన్మించిన తరువాత అతను చేసినటువంటి కార్యాలని అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామా? సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథను ఇలా చెప్పాడు. పూర్వము గజరూపము గల రాక్షసుడొకడు పరమశివకు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భక్త ఏం కావాలి అని అడగగా ఆ రాక్షసుడు, స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించాలి అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు. కొద్ది రోజులకు శివుడి యొక్క జాడ తెలియని పార్వతీదేవి అతడి ఆచూకీ కోసం విచారించగా ఈ విషయం తెలిసింది. అందుకావిడ చాలా దుఃఖించి మహావిష్ణువుని ప్రార్థించి, ఓ దేవదేవ, ఇంతకుముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురిని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుణ్ణి కాపాడాలి అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు. శ్రీహరి గంగిరెద్దు మేళమే శివుణ్ణి తిరిగి బయటికి రప్పించడానికి సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగాను బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగాను మార్చి గజాసురుని యొక్క పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని విచిత్ర గతుల రీతిని ఆడించసాగాడు. దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి, ఇది శివుని వాహనమైన నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది, కాబట్టి నీ దగ్గర శివుడు ఉన్నాడని మాకు తెలిసింది కనుక శివుణ్ణి తిరిగి వెనక్కి ఇచ్చేయి అని అడిగాడు. వెంటనే గజాసురుడు ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో, నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మాన్ని నీవు వస్త్రంగా ధరించమని వేడుకొన్నాడు. శివుడు లోపలున్న శివుడు అభయమించిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపడం జరిగింది. గజాసురుడి గర్భం నుంచి బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇలా అపాత్రదానం చేయకూడదు, దుష్టులకు ఇలాంటి వరాలిస్తే పాముకి పాలు పోసి పెంచినట్టు అవుతుంది అని చెప్పి అంతర్ధానమవుతాడు. కైలాసంలో శివుడు వస్తున్నాడనే వార్త తెలుసుకున్న పార్వతీదేవి చాలా సంతోషించి శివుడు వచ్చేసరికి అలంకరించుకొని తయారై ఉండాలి అని చెప్పి తలస్నానం చేయడానికి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుడి రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పింది. ఆ బాలుడు ద్వారం దగ్గర కాపలాగా ఉన్న సమయంలోనే పరమేశ్వరుడు కైలాసానికి రావడం జరిగింది. అప్పుడు ఆ బాలుడు, ఎవరిని లోనికి రానివ్వద్దు అని తల్లి చెప్పిన మాటని అనుసరించి పరమేశ్వరుని ద్వారం దగ్గరే నిలిపివేస్తాడు. దాంతో పరమేశ్వరుడికి కోపం వచ్చింది అతడు చేసిన ధిక్కారానికి. దానితోటి పరమేశ్వరుడు ఆ బాలుడి యొక్క శిరస్సును నరికేసి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని శివుడి రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురు వెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తూ ఉండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడి విషయం మాటల మధ్యలో వచ్చింది. అప్పుడు శివుడు చేసిన పనిని విని ఎంతో దుఃఖించిన పార్వతి దుఃఖిస్తూ ఉండగా శివుడు కూడా చింతించి గజాసురుడి యొక్క శిరస్సును ఆ బాలుడికి అతికించి ఆ బాలుడికి తిరిగి ప్రాణాన్ని పోసి బతికించడం జరిగింది. అందువల్లనే ఆ బాలుడు తర్వాత నుంచి గజాననుడు అనే పేరుని పొందాడు. అతని వాహనము అనింజుడు అనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి అనే కొడుకు పుట్టాడు. అతడు చాలా బలశాలి. అతడికి వాహనం నెమలి. ఈ వినాయక చవితికి సంబంధించి తర్వాత కథను వినే ముందర ఇప్పుడు మనం తరాలు అంతరాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ కార్యక్రమంలోకి వద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేశా, శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేశా, పార్వతి పుత్రుడవో గణేశ పరుగున రావాలో హమేశా, పార్వతి పుత్రుడవో గణేశ పరుగున రావాలో హమేశా. ఏకదంతుడా లోకనాథుడా బ్రహ్మరూపుడా సర్వనేశుడా సకల సూత్రుడా గౌరీ సుతుడా, జై బోలో గణేశ్ మహారాజ్ కే. గణగణ గంటలయా గణేశ గుణగుణ రామయ్యో హమేశ, శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేశ.
నంబోదరుడవయో గణపతి అందరూ పాడేమో నీ స్తుతి నంబోదరుడవయో గణపతి అందరూ పాడేమో నీ స్తుతి ఏడాదికొచ్చెనయో ఈ చవితి భక్తితో నిండెనయో ఈ జగతి ఏడాదికొచ్చెనయో ఈ చవితి భక్తితో నిండెనయో ఈ జగతి భాద్రపదమున శుద్ధ చవితిన దేవగలియన గొప్ప గణమున పాదం మోపిన గౌరీ నందన
జై బోలో గణేష్ మహారాజ్ కే
అభయములిచ్చేవో గణపతి శుభాలు తెచ్చేవో అధిపతి ఉని కుమారుడవో గణేష చింతలు బాపాలో హమేష ములు ఉండ్రాల్లో గజానన గజముఖ వదనుడబోయుగాన ములు ఉండ్రాల్లో గజానన గజముఖ వదనుడబోయుగాన రాత్రుల పండుగలో శివానన ముందుగా పూజలయో కృపానన రాత్రుల పండుగలో శివానన ముందుగా పూజలయో కృపానన పూలు తెచ్చినం పండ్లు తెచ్చినం పూజ చేసినం నిన్ను మొక్కినం ఆటలాడినం పాట వాడినం
జై బోలో గణేష్ మహారాజ్ కే
డప్పుల మోతలయో గణానక డమరుక సప్పుడులో గజానన శివుని కుమారుడవో గణేష చింతలు బాపాలో హమేష శోకం బాపేటి వినాయక
లోకాలేలేటి
నాయక శోకం బాపేటి వినాయక నిన్నే కొలిచితి మీ సహాయక మమ్ముల కాపాడే ప్రియానక నిన్నే కొలిచితి మీ సహాయక మమ్ముల కాపాడే ప్రియానక కులకరి పూజలు నీకేనయ్యా మమ్ముల సల్లగా చూడాలయ్యా ఆదిదేవుడై రావాలయ్యా ఆశీర్వాదం ఇవ్వాలయ్యా మూషిక వాహనుడా దేవక లోకం నీవయ్యో పాలక పార్వతి పుత్రుడవో గణేష పరుగున రావాలో హమేష
నమస్తే దిస్ ఇస్ భూవిక నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
పాలిటిక్స్ క్రేజీ ఫ్యాక్ట్స్ రిలేషన్స్ ఎఫెక్షన్స్ స్కామ్లు డ్యాములు స్పోర్ట్స్ ఫేమస్ హాలిడే స్పాట్స్ గాసిప్స్ క్రేజీ టిప్స్ ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనికరించమని కోరారు. ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, మీలో ఎవరైతే ముల్లోకములలోని అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అని చెప్పాడు. దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. గజాననుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో, తండ్రి, నా బలాబలాలు తెలిసి మీరు ఇలాంటి షరతు విధించడం సబబేనా? నేను మీ పాదసేవకుడిని కదా, నా మీద దయతలిచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు. శక్రున్ నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార, ఇది నారాయణ మంత్రం. ఇది ఒకసారి జపిస్తే 300 కల్పాలు పుణ్యనదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించింది తండ్రే, తరుణోపాయం చూపింది తండ్రే, కాబట్టి ఇంకా తాను గెలవగలనో లేదో, కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపిస్తూ 3 తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు గజాననుడు. అక్కడ కుమారస్వామికి 350 నదులలో ఏ నదికెళ్ళినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తిరిగి ఎత్తునట్లు కనిపించేవాడు. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను, నన్ను క్షమించి అన్నగారికే ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడు అయినాడు. ఆ రోజు అన్ని దేశాలలోనే భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకములైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు, చల్మిడి మొదలైనవి సమర్పించారు. విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్ళగలిగినంత తీసుకొని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు. ఎప్పటిలాగా తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోతే బాగా తిని భుక్తాయాసంతో ఉండడం వల్ల పొట్ట అడ్డేసి తన వల్ల కాలేదు. చేతులు అసలు నేలకి ఆనలేదు. పొట్ట వంగక చేతులు నేలకి ఆనక అలాగ విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు పక్కపక్క నవ్వాడు. చంద్రుడి చూపు సోకి ఆ దృష్టికి వినాయకుడి పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వచ్చేశాయి. పార్వతీదేవి దుఃఖిస్తూ చంద్రుణ్ణి ఇలా శపించింది. ఓరి పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు, అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది. ఆ సమయంలోనే సప్తఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణాలు చేస్తున్నారు. అగ్నిదేవుడు ఆ ఋషిపత్నులను చూసి మోహించాడు. కానీ ఋషుల శాపాలకు భయపడ్డాడు. అతని కోరిక గ్రహించిన అగ్నిదేవుని భార్య ఒక్క అరుంధతి రూపము తప్ప మిగతా అందరి రూపము ధరించి అతనికి ప్రియం చేసింది. ఋషులు అది చూసి తమ భార్యలేనని తలచి వాళ్ళని వదిలివేస్తారు. దీనికి కారణం వారు ఆ రోజు చంద్రుణ్ణి చూడడమే. ఈ విధంగా వారు చేయని తప్పుకి నీలాపనిందలు పాలవడం జరిగింది పాపం ఆ ఋషిపత్నులు. దేవతలు మునులు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అసలు విషయం తెలుసుకొని ఋషులకు జరిగింది వివరించి వాళ్ళ కోపం పోగొట్టాడు. కైలాసమునకు వచ్చి విఘ్నేశ్వరుణ్ణి పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని విఘ్నేశ్వరుడికి ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలైన వాళ్ళంతా, ఓ పార్వతి, నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు, నీ శాపాన్ని ఉపహరించు అన్నారు. పార్వతి కూడా తన కుమారిని ముద్దాడి, ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు మాత్రం చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని ఉపశమించి, అంటే దానికి ఉపశమనాన్ని కలుగజేసింది. ఆ ఒక్కరోజు తప్ప మిగిలిన రోజుల్లో కనుక చంద్రుణ్ణి చూసినా ఏమీ పర్వాలేదు, ఆ రోజు చూస్తే మాత్రం నీలాప నిందలు కలుగుతాయి అని. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి. ఆ రోజు చంద్రుడిని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇలాగా కొన్నాళ్ళు జరిగింది. ద్వాపరయుగంలో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురు ఈ కబురు చెప్పి చంద్రుడి మీద శాపం విషయం కూడా చెప్పాడు. ఆ శాపం పొందినది వినాయక చవితి రోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అనేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుణ్ణి చూడొద్దని చాటింపు వేశాడు. అతనికి పాలంటే చాలా ప్రీతి కనుక కృష్ణుడికి తనే స్వయంగా పాలు పితుకుదామని ఆకాశం గేసి ఎక్కడ చంద్రుడిని చూడాల్సి వస్తుందో అని చూడకుండా ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతూ ఉంటే ఆ పాలల్లోని ఆకాశంలోని చంద్రబింబం ఒక రూపం పడి అది కృష్ణుడు చూడడం తటస్థించింది. హతవిధి, నేనేమి నీలోప నిందలు పడాలో కదా అనుకున్నాడు శ్రీకృష్ణుడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చాడు. అతని దగ్గర సమంతకమణి ఉంది, అది సూర్య వరం వల్ల పొందాడు. శ్రీకృష్ణుడు అది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. అది రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది, అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు అని సత్రాజిత్తు జవాబు ఇవ్వడం జరిగింది. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఓ రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేవాడు ఆ మణిని ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసం యొక్క ఖండం అనుకొని అతనిని చంపి మణిని తీసుకొని పోతుండగా జాంబవంతుడు అనే ఒక భల్లూకం సింహాన్ని చంపి ఆ మణిని తన గుహకు తీసుకొని పోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు ఇంకేముంది, మణిని అడిగితే ఇవ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముడిని చంపి మణి తీసుకున్నాడు అని అందరికీ చాటింపు వేయసాగాడు. శ్రీకృష్ణుడు తను భయపడినట్టుగానే పాలల్లో చంద్రుడిని చూశాను, కనుకనే తన చెయ్యని తప్పుకి నీలాప నిందలు రానే వచ్చాయి, దీన్ని ఎలాగైనా కూడా రూపం ఆపుకోవాలి అని సంకల్పించి సపరివారంగా అడవిలోకి వెళ్ళి ప్రసేనుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. ఒక చోట ప్రసేనుడి శవము సింహం యొక్క అడుగుజాడలు, అలాగే అక్కడి నుంచి గుహ వైపుకి ఒక భల్లూకం యొక్క అడుగుజాడలు కనిపించాయి శ్రీకృష్ణుడికి. ఆ దారి వెంబటే శ్రీకృష్ణుడు పరివారంతో వెళ్ళి ఆ గుహలోకి వెళ్ళి అక్కడ ఊయలకి కట్టి ఉన్న మణిని తీసుకొని వస్తుంటే ఎవరో వింత మనిషి వచ్చాడని చెప్పి జాంబవతి కేకలు వేసింది. ఆవిడ చిన్నప్పటి నుంచి తండ్రిని తప్ప వేరే మానవుడిని ఎవరిని చూసి ఎరగదు కనుక జాంబవతుడి రూపంలో కాకుండా వేరే రూపంలో ఒక మనిషి రూపంలో వచ్చిన మనిషి నిజమైన మనిషిని చూసి ఎవరో వింత మనిషి అని ఆవిడ అనుకుంది. అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య 28 రోజులు రాత్రి పగళ్ళు హోరాహోరీ యుద్ధం జరిగింది. రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతడు తనతో యుద్ధం చేస్తున్నదే వేరెవరో కాదు, త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించిన శ్రీరామచంద్రుడే ఈ యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి తనతో యుద్ధం చేస్తున్నాడు అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి, దేవాదిదేవ ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామచంద్రుడిగా గుర్తించాను. ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని ఉంది అని కోరుకున్నాను. నీవు ముందు తీరుతుంది అన్నావు. అప్పటి నుండి నీ నామస్మరణ చేస్తూ నీ కోసమే యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నా ఇంటికి వచ్చి ఈనాటికి నా కోరిక నెరవేర్చావు ధన్యుని స్వామి. నాలో శక్తి క్షీణిస్తోంది, జీవితేచ్ఛ నశిస్తోంది. నా అపచారము మన్నించి నన్ను కాపాడు. నీవు తప్ప వేరే ఇక ఇహాన్ని పరాన్ని ఎరుగను అని పరిపరి విధాలా ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి, జాంబవంత, సమంతకమణిని అపహరించానన్న నింద నా మీద పడింది, దాన్ని రూపుమాపడానికి వచ్చాను, నువ్వు ఆ మణిని ఇస్తే నేను వెళ్ళి వస్తాను అన్నాడు. జాంబవతుడు సంతోషంగా మణితో పాటు తన కూతురు జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు శ్రీకృష్ణుడికి. తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో సమంతకమణితో జాంబవంతితో సహా సత్రాజిత్తు దగ్గరకు వెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సత్రాజిత్తు పశ్చాత్తాపం పొంది లేనిపోను నిందలు వేసినందుకు క్షమాపణలు కోరాడు. ఆ పాపానికి పరిహారంగా తన కుమార్తెన సత్యభామని భార్యగా స్వీకరించమని, అలాగే ఆ మణిని కూడా కానుకగా స్వీకరించమని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరించి మణిని మాత్రం మృదువుగా తిరస్కరించాడు. ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామని జాంబవతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు ఋషులు శ్రీకృష్ణుడితో, స్వామి, మీరు సమర్థులు కనుక నీలాప నిందలు తొలగించుకున్నారు, మా బోటి అల్పుల మాటేంటి అన్నారు. శ్రీహరి వారి అందు దయదల్చి, భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రమాదవశమున చంద్రదర్శనం అయినా ఆ రోజు పొద్దున గణపతిని యథావిధిగా పూజించి సమంతకమణి కథను విని పూజాక్షతలు తల మీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు అనేసి చెప్పాడు. అప్పుడు దేవతలు మునులు చాలా సంతోషించారు. కాబట్టి మునులారా, అప్పటి నుండి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు అందరూ కూడా తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు అని సూతముని శౌనకాది మునులతో ఈ వినాయకుడి యొక్క మహత్యం గురించి చెప్పాడు. ఆనాటి నుంచి నేటి వరకు మనందరము కూడా ఆ వినాయకుడిని పూజని చేసుకొని ఈ సమంతకమణి కథని చదివి ఆ కథాక్షతలు నెత్తిన వేసుకొని నీలాపనిందల్ని పోగొట్టుకుంటున్నాము. పొరపాటునైనా సరే ఆ రోజు చంద్రుడిని చూడడం వల్ల వచ్చే దోషాన్ని మనందరం కూడా పోగొట్టుకొని సుఖంగా ఉండటానికి ఈ వినాయకుడి పూజ, ఆ తర్వాత చెప్పుకునే ఈ వ్రత కథ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఈ కథని చదువుకొని అందరూ కూడా ఆ వినాయకుడి అనుగ్రహానికి పాత్రులు కండి. అలాగే ఆ పార్వతీదేవి ఇచ్చిన శాపం ఏదైతే ఉందో, చంద్రుడిని చూస్తే వచ్చే నీలాపనిందలు ఏవైతే కలుగుతాయని చెప్పారో ఆ తల్లి, వాటి నుండి విముక్తులవ్వండి. భాద్రపద శుద్ధ చవితి తర్వాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తర్వాత మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కానీ సముద్రంలో కానీ ఆ వినాయకుడిని తప్పనిసరిగా నిమజ్జనం చేయాలి. అందరూ మట్టి విఘ్నేశ్వరుణ్ణే పూజించండి. అన్ని పత్రాలు ఇప్పుడు మనకి పట్టణాలలో దొరకటం లేదు కనుక దొరికినన్ని పత్రాలతో పూజించండి. దీని వెనుక కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇది వర్షాకాలం కనుక కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అలాగే కొన్ని దోమలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి కనుక ఈ పత్రాలతో చేసే పూజల వల్ల యాంటీబయాటిక్స్, అలాగే కొన్ని పత్రాల వాసన వల్ల దోమలు ఇంటిలోకి రావు. ఈ పత్రాలు కొన్ని తులసి అనగా మరువ అనగా ఇవన్నీ కదా, అన్ని పత్రాలు మామిడి ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన పత్రాలు కనుక ఆ పత్రాలని 9 రోజులు మన ఇంట్లో పూజ చేసి ఉంచుకోవడం వల్ల చాలా వ్యాధులు ఆ గాలి పీలుస్తూ ఉంటాం కనుక దూరం అవుతాం కనుక అందువలననే మన పూర్వీకులు ఇవన్నీ పెట్టారు. ఆ స్వామికి పత్రాలు తప్ప ఇంకా వేరే మీరు ఏమీ ఇవ్వలేకపోతే ఇంత వడపప్పు చలివిడి చేసిన నైవేద్యం పెట్టినా ఆ స్వామి ప్రీతి చెందుతాడు. ఈ పూజకి పత్రాలే ముఖ్యం కనుక అది మాత్రం తప్పకుండా ఆ పత్రాలతో పూజ చేసుకొని అందరూ హ్యాపీగా వినాయక చవితిని గడపండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవి ఈ వారం తరాలు అంతరాలు కార్యక్రమంలోని వివరాలు. ఈ వారం ఇక్కడితో స్వస్తి పలుకుతున్నాను. వచ్చే వారం ఈ భాద్రపద మాసంలో వచ్చే మరిన్ని పండుగలు పర్వదినాల గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్తే. ఆల్వేస్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. ఆగస్ట్ 29, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారంటెడ్ బై ద హోస్ట్ that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.